ജയ് ശ്രീമന്നാരായണ ശ്രീമതേ രാമാനുജായ നമഃ. പ്രിയ ഭാഗവത മൈത്രി സഭ്യുലാരാ, പെദ്ദലാരാ, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహించి భగవద్గీతకు ఒక చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు. అది ప్రశ్నోత్తరాల విధానంలో సాగుతూ ఉంటుంది. ఒక భాగం పూర్తయింది, రెండవ భాగంలో ఉన్నాం, అంటే మూడవ అధ్యాయంకి వచ్చాం. భగవంతుణ్ణి చేరుకోవడానికి యోగ్యత ఏమిటి అనే పెద్ద చర్చ. ప్రతి ఒక్కరి మీద పరమాత్మకి సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుందా? అందరినీ తన వద్దకు చేర్చుకుంటాడా? ఇలా చేరకపోకుండా చాలామంది ఉన్నారు. కారణం ఏమిటి? దేనివల్ల పరమాత్మను చేరుకోవచ్చు అనే విషయం సాగుతూ ఉంది. దానిలో 1272 ప్రశ్నలు ఇప్పటిదాకా అయ్యాయి. ఈవేళ 1273 నుంచి మళ్ళీ కొనసాగించు. కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భాగాల్లో 77వ భాగం ఈవేళ అనుభవిస్తూ ఉన్నాం. అడియన్ దాసోహం రామానుజదాసు. రా నాయన, కూర్చో. నిన్న చర్చ బాగానే సాగింది కదా, మధ్యలో ఆగింది, దాన్ని కొనసాగిస్తే సరి. అడియన్ అడియన్. అలాగే. ఏమిటి సందేహం? ఏం లేదు అడియన్. ఇప్పుడు ఇంతకీ కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అనే సందేహం అడియన్ దాసుడికి. ఇప్పుడు యోగ్యతలు వేరే వేరే అయినప్పుడు పోలిక ఎలా చెప్తావు? సమానమైన యోగ్యతలు ఉంటే పోలిక చెప్పాలి తప్ప, లేకపోతే పోలిక కుదరదు కదా. అంటే అడియన్. అంటే ఏముంది, ఇప్పుడు బీఏ చదవడానికి, బీఎస్సీ చదవడానికి కూడా యోగ్యత మొదట ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం కదా. అంచేత ఇంటర్ పాస్ అయిన వారు బీఏ గొప్పదా బీఎస్సీ గొప్పదా అని పోల్చి చూసుకోవచ్చు. కానీ బీఏ గొప్పదా ఎంఎస్సీ గొప్పదా అని పోల్చడం తగుతుందా? పోల్చలేరు కదా. ఎందుకంటే బీఏ యోగ్యత ఇంటర్ అయితే ఎంఎస్సీ యోగ్యత బీఎస్సీ. అంచేత బీఏ గొప్ప బీఏదే, ఎంఎస్సీ గొప్ప ఎంఎస్సీదే. అడియన్. ఏమిటో నాకు స్పష్టంగా లేదు అడియన్ ఈ విషయం. మరొక్క ఉదాహరణ చెప్పరండి. సరే అలాగే. ఇప్పుడు కంసాలి గొప్పవాడా కమ్మరి గొప్పవాడా? అదెలా చెప్తాం అడియన్? ఎవరి గొప్పవారిది కదా. అలాగే కర్మయోగి జ్ఞానయోగి కూడాను ఎవరి గొప్పవారిదే అడిగిన. ఎందుచేత అంటారు అట్లాగా? ఇంద్రియములు విషయములందు ప్రవర్తిస్తున్నప్పుడు ఫలితాన్ని సాధించగలిగిన వాడు కర్మయోగి. ఇంద్రియములను విషయములందు ప్రవర్తించకుండా చేసి ఫలితాన్ని సాధిస్తాడు చూచావా, వాడు జ్ఞానయోగి. ఫలితమంటే అడియన్, ఫలితమంటే ఆత్మావలోకనం, ఆత్మసాక్షాత్కారం, ఆత్మదర్శనం, ఆత్మ యాథార్థ్య స్వరూప జ్ఞానం. అడిగాను అడిగాన్. ఇప్పుడు కర్మయోగం జ్ఞానయోగం కింద మారిపోతుంది అన్నారు కదా, మరి కంసాలి కమ్మరి అవుతాడా స్వామి? కంసాలి కమ్మరి ఉదాహరణ వేరువేరు యోగ్యతలు తెలియజేయడానికి చెప్పాను తప్ప, కంసాలి కమ్మరిగా మారి తీరాలి అని చెప్పలేదుగా నేను. అదే అడిగాను. అయితే మరి కర్మయోగి జ్ఞానయోగిగా మారడం అవసరం లేదా ఆత్మదర్శనానికి? ఇది సందేహం. ఇప్పుడు ఆత్మదర్శనం అనే ఫలానికి జ్ఞానయోగి ఏ అర్హతలని కలిగి ఉంటాడో, ఇప్పుడు కర్మయోగి కూడా తన కర్మయోగం పరిపక్వత అయ్యేసరికి అవే అర్హతలను కలిగి ఉంటాడు వాడు. బాగుంది అడియన్. అందుక మరి కర్మయోగం జ్ఞానయోగంగా మారుతుంది అని అన్నారు. అవును. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడు. గంగా నది హిమాలయాల్లో పుట్టింది, సముద్రంలో కలుస్తుంది. కృష్ణానది ఏమో వింధ్య పర్వతాల్లో పుట్టింది, సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు సముద్రంలో కలవడానికి యోగ్యత హిమాలయాల్లో పుట్టడం కానీ వింధ్య పర్వతాల్లో పుట్టాలని కానీ లేదు కదా. కానీ సముద్రంలో కలిసే సమయంలో గంగానదికి కృష్ణానదికి స్థితి ఒకటేలాగా ఉంటుందా లేదా? అడిగాను, చక్కగా చెప్పారు. ఇంతకీ అసలు ఈ చర్చని మనం ఎందుకు ఇంతగా సాగిస్తున్నామో అర్థం కావట్లేదు. ఇది బాగా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. అడిగాను, ఏమీ లేదు, జ్ఞానయోగ కర్మయోగాలలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనే ఆలోచనలని నీ మనస్సులోంచి తొలగించడానికి ఇదంతా కూడా. జ్ఞానయోగి కన్నా కర్మయోగి తక్కువ వాడు అనే భావం నీ మనస్సులోకి రాకుండా ఉండడానికే ఇదంతా. ఇద్దరూ సమానమే అని నీ మనస్సులో దృఢపడాలి కదా, అందుకే ఇలా చెప్పాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే కర్మయోగే సురక్షితంగా సాధనలో ప్రయాణిస్తాడు అని మనకి ముందు ముందు తెలుస్తుంది. అడిగాను, ఈ సందర్భంగా మీరు ఇంకొక ఉదాహరణ చెప్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అడిగాను, ఏమిటది? అదే 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 స్వామి, హిమాలయాల్లో పుట్టిన గంగానది సముద్రంలో కలుస్తుంది అన్నారు. హిమాలయాల్లో ప్రవహిస్తున్న గంగానదిని సముద్రంలో కలిసేటప్పుడు గంగానదిని పోల్చుకొని ఏది గొప్పో ఎలా చెప్పలేమో, అలాగే కర్మయోగిని జ్ఞానయోగిని పోల్చుకొని ఎవరు గొప్పో చెప్పలేం కదా. ఇప్పుడు ఈ ఉదాహరణ అంత ఖచ్చితంగా సరిపోదనుకో, అయినా పర్వాలేదు, మరిన్ని వివరాలు తెలిసిన తర్వాత స్పష్టత నీకు పెరుగుతుందిలే. అడిగాను, ఇంతకీ అర్జునుణ్ణి యుద్ధం చెయ్యమని ప్రోత్సహించాడు అంటే అతడికి జ్ఞానయోగ యోగ్యత లేదని కృష్ణుని అభిప్రాయమా స్వామి? ఆహాహా, భలేవాడివి, తప్పు తప్పు అలాంటి అభిప్రాయం. అర్జునుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. అర్హతే లేకపోతే ఆ యోగం ప్రస్తావనే తీసుకోరావక్కర్లేదు కృష్ణ పరమాత్మ. అడిగాను, మరి అయితే కర్మయోగ జ్ఞానయోగాలు రెండింటికీ అర్జునుడు అర్హుడే, అంటే సారీ అర్హుడే కదా. అయినా కర్మయోగాన్నే కృష్ణుడు బాగా కావాలని ఒత్తి ప్రెస్క్రైబ్ చేశాడు అని అనుకోవచ్చా స్వామి? అదే అర్థం కాలేదు అర్జునుడికి కూడా. రెండిటికీ నాకు అర్హత ఉంటే కర్మయోగమే చెయ్యమని ఎందుకు చెప్తున్నావు స్వామి? జ్ఞానయోగం చెయ్యవచ్చును కదా, కర్మయోగానికి మాత్రమే నాకు అర్హత ఉన్నదని నీ భావం అయితే జ్ఞానయోగం ప్రస్తావనే నా దగ్గర అక్కర్లేదు కదా. అంచేత కర్మయోగ జ్ఞానయోగాల విషయంలో నాకు ఒక స్పష్టత వచ్చేటట్లుగా వివరించండి అని అడుగుతాడు మళ్ళీ అర్జునుడు. అలాగా, సరే స్వామి. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అడిగాను. ఇగో ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది. లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్లోకం మరొకసారి చదువుతున్నానే. లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దీనికి మనం అన్వయం ఇలా చెప్పుకోవాలి. అనగా అస్మిన్ లోకే సాంఖ్యానాం జ్ఞానయోగేన యోగినాం కర్మయోగేన నిష్ట ద్విధ ఇది పురా మయా ప్రోక్త. అంటే అడిగాను, ఏమి లేదు ఓ పాపరహితుడైన అర్జునుడా, సాంఖ్యులైన వారికి జ్ఞానయోగ క్రమం, యోగులైన వారికి కర్మయోగ క్రమం అని రెండు రకాలైన అనుష్ఠానాలు ఈ లోకంలో ఉంటాయి అని మాత్రమే నీకు ఇదివరకు చెప్పాను అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. అడిగాను, మరి ఈ శ్లోకంలో అనఘా అని అంటున్నాడు అర్జునుణ్ణి. అనఘా అంటే పాపరహితుడా అని కదా, అలా ఎందుకు ఇక్కడ అనాల్సి వచ్చింది? చెప్తా విను. పాపం అంటే ఆటంకం అని అర్థం. ఈనాడు మనకొకటి లభించలేదంటే ఏదో పాపం చేసి ఉంటామండి అని అనుకుంటూ ఉంటాం. దాని అర్థం మనము ఇది వరకు చేసిన కర్మల వలన ఏదో ఆటంకం ఉంది అని. అర్జునుణ్ణి ఇక్కడ అటువంటి ఆటంకములు లేనివాడా అని పిలుస్తున్నారు. అడిగాను బాగుంది. ఇప్పుడు కర్మయోగ జ్ఞానయోగములలో దేనినైనా ప్రారంభించడానికి ఏ విధమైన ఆటంకములు లేనివాడా అని అర్జునుని సంబోధిస్తున్నట్లుగా గ్రహించవచ్చా స్వామి? శుభ్రంగా అనుకోవచ్చు. మరి అయితే అడిగే బాగుంది కానీ వ్యామిశ్రేణైవ వాక్యేనా అని శ్లోకంలో వచ్చింది కదా, అర్జునుడు మిశ్రమముగా చెప్పవద్దు విరుద్ధంగా చెప్పవద్దు అన్నాడే, దానికి సమాధానం ఎలాగ స్వామి? చెప్తాను విను. జ్ఞానయోగాన్ని సాంఖ్యులకు చెప్పా, యోగులకు కర్మయోగాన్ని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇందులో మిశ్రమమేముంది, విరుద్ధమేముంది? ఇక్కడ సరిగ్గా నువ్వు అర్థం చేసుకోలేదు అన్నాడు కృష్ణ పరమాత్మ. అడిగాను ఇంతకీ సాంఖ్యులంటే సంఖ్య అంటే బుద్ధి, అది కలవారు సాంఖ్యులు. బుద్ధి అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కదూ, ఆత్మైక విషయమే ప్రాప్యము అనే బుద్ధితో ఉండేవారు సాంఖ్యులు. వారికి జ్ఞానయోగం తగింది. అలా కాకుండా ఉండేవారు యోగులు, వారికో కర్మయోగం తగింది. అడిగేన్ మరి మోక్షం కావాలి అంటే జ్ఞానయోగం అని నియమం లేదన్నమాట. ఏం లేదు, అలా నియమమేమీ లేదు. ఢిల్లీ వెళ్ళాలి అంటే విమాన ప్రయాణం ఒక్కటేనా మార్గం? రైలు కూడా ఉందిగా, కారు ఉంది, ఓపికంటే నడిచి వెళ్ళచ్చు. ఇక్కడ గొప్పతనం ప్రసక్తి రాదు, ఎవరెవరి అర్హతను అనుసరించి వాళ్ళు దానికి సిద్ధపడతారు. అడిగాను ఇక్కడ నాకంత క్లారిటీ ఇంకా రాలేదండి. ఇప్పుడు రైలు ప్రయాణం కన్నా విమాన ప్రయాణం గొప్పది కాదంటారా మీరు? బాబాబా భలే అడుగుతున్నావు. ఇప్పుడు రెండు రైళ్లని పోల్చి ఏది గొప్పది అని చూడవచ్చు, రెండు విమానాలని పోల్చి ఏది గొప్పది అని చూడవచ్చు, కానీ రైలుని విమానాన్ని పోల్చి గొప్పదేదో నిర్ణయించ సాధ్యం కాదు. తన యోగ్యతను అనుసరించి రైలునో విమానాన్నో ఎంచుకుంటారు. కానీ గొప్పది కదా అని ఎంచుకోలేరు కదా. రెండింటికి యోగ్యత ఉన్నవాడు ఏది సుకరము, ఏది సురక్షితము, ఏది శీఘ్రము, ఏది అవసరము అని ఎంపికకు దిగుతాడు. కానీ ఏది గొప్పది అని సిద్ధపడాడు కదా. నిజమే అడిగాను, చాలా బాగా చెప్పారు. రైలు విమానం కన్నా విమానం గొప్పది అనే నిర్ణయానికి వచ్చిన ధనం ఖర్చు పెట్టగలిగే యోగ్యత కూడా ఉండాలి కదా. కానీ అందరి దగ్గర అది ఉండకపోవచ్చు. గొప్పది కనుక అప్పు చేసైనా వెడదామని సిద్ధపడితే వాడు చెడిపోతాడు. రైలుకి విమానానికి కూడా ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నవాడైనా అవసరాన్ని చూసి సుఖాన్ని చూచి ఎంచుకోవాలి, కానీ గొప్పదని సిద్ధపడడు. అంతేనా ఆడియన్? వెరీ గుడ్, బాగా అర్థమైందనుకుంటాను. ఈ అన్ని ఉదాహరణలతోనూ ఇంకొక్కటి చెప్తాను విను. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే వాళ్లల్లో ధర్మ దర్శనం చేసుకునేవాళ్ళు గొప్పవాళ్ళ, 300 రూపాయల టికెట్ పెట్టి దర్శనం చేసుకునేవారు గొప్పవారా అని అంటూ మనకి స్వామివారు ఇక్కడ ఈ ఆత్మ విషయంలో తమదైనటువంటి ప్రశ్నోత్తరాలని సంధిస్తూ సాగిస్తూ ఉన్నారు. ఈ వేటకి 1294 ప్రశ్నలు పూర్తయ్యాయి. రేపటి రోజున మళ్ళీ 1295వ ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఇంత చక్కగా విడదీసి అందరికీ అర్థమయ్యేలాగా మహత్తరమైనటువంటి భగవద్గీతని అందించిన స్వామివారి దివ్య శ్రీచరణాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్న మీ అందరికీ కృష్ణ పరమాత్మ యొక్క కృపాకటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడిఎన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.